కౌరవ పాండవ సైన్యాలు రెండూ సమర రంగంలో సిద్ధమైనవి. ఏ లక్షం వెళ్ళిన సైన్యం పాండవుల, 11 లక్షం వెళ్ళిన సైన్యం ధాతరాష్ట్రులు. ఇక్కడే విచిత్రం, తూర్పు ముఖంగా పాండవ సైన్యాలున్నాయి, పశ్చిమ ముఖంగా కౌరవ సైన్యాలున్నాయి. ఉదయాస్తమయ ఇక్కడే కొంచెం గుర్తుగా భేరీలు వాయించారు. సర్వము సిద్ధమైనది. మహారాజాది రాజులందరూ నిలవబడ్డారు. అప్పుడు అర్జునుడు అడిగాడు, సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అర్జున. యావదేతాం నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థిత కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసమూహమే. అవి ఈ రెండు సైన్యాల మధ్యలో మన యొక్క రథాన్ని ఆపమన్నాయి. ఎందుకని? ఎవరితో నేను యుద్ధం చెయ్యాలే, ఎవరిని సంహరించాలే ఒకసారి చూసుకుంటానన్నాయి. స్వామివారు అదే కావాలనుకున్నారు. ధాతరాష్ట్రుడైన దుర్బుద్ధి దుర్యోధనుడి పక్షాన సహాయం చేయటానికి ఎవరు వచ్చారో, ఎవరితో నేను యుద్ధం చెయ్యాలో చూస్తాను. ఆపమంటే రథాన్ని ఆపారు స్వామి. చూడండి ఆయన ఒకసారి, ఉవాచ పార్థ పశ్యైతతు సర్వమేతాను కురునితి. అదిగో నీతో యుద్ధం చేయటానికి వచ్చిన వారు అందరినీ ఒకసారి చూడు ఈ గడ్డితో. ఆ చూడు అనటంలోనే ఆ చూపే మారింది భగవత్ ప్రేరణ. ధియో యోన ప్రచోదయాత్. ఆ చూడాల్సిన చూపులోనే వైషమ్యం వచ్చేసింది. దృష్ట్వా ఇమము స్వజనం కృష్ణ. ఇందాక ఎవరితో యుద్ధం చెయ్యాలో చూస్తానన్నాడు. ఇప్పుడు చూసింది ఎవరినంటే స్వజనం దృష్ట్వా అన్నాడు. ఈ స్వ అనేది అప్పుడు కనపడలే, ఇప్పుడు కనపడలే, కనవారుగా కనపడ్డారు. ఇక్కడేగా మోహం. శాస్త్రం ఎప్పుడు పుడుతుంది? మీకు శోక మోహాలు కలిగినప్పుడు దాన్ని పోగొట్టడానికి శాస్త్ర ప్రమేయం కావాలి. తరతి శోకమాత్మవితు. ఆత్మజ్ఞానం వల్లనే శోకం పోతుంది. శోకం పోవటానికి వేరే మార్గం లేదు. శోకం పోవటానికి ఇంకో దుఃఖం, ఇంకో సుఖం తెచ్చిపెట్టినా సుఖము ఉంటుంది, సైమల్టీస్ గా శోకము ఉంటుంది. అటు ఇటు మిక్చర్ గా ఉంటే అది వదలలేదు, ఇది అనుభవించలేదు, నానావస్థ అదే సంసారంలో జీవికి ఉండే బాధ. మరి శోకం ఎలా పోవాలి? జ్ఞానం చేత పోవాలి. శోకం ఎలా వస్తుంది? అహంకార మమకారాల చేత. మాయ యొక్క శక్తి రెండు రకాలు, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. స్వస్వరూప ఆవరణం జరుగుతుంది, దాని మీద లేనిపోని అక్కరలేని అసత్యమైన మిథ్యాత్వంతో కూడిన వస్తువు అంతా కల్పించబడుతుంది. నిన్న రాత్రి నీళ్లు తోడుకొని వదిలిపెట్టిన తాడు అక్కడ ఉందని మర్చిపోయినాం. తాడు ఆవరణ అయింది, అప్పుడు పామైంది, పూస కొట్టింది, పడిగ విప్పింది, కలిసినట్టు అనిపించింది, వీధి అన్నీ వచ్చినాయి. ఎందువల్ల? అది విక్షేప శక్తి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడిగాడు సంజయుడిని, వ్యాసానుగ్రహంతో సంజయుడు సర్వజ్ఞానం కలవాడు కనుక ఇతన్ని కృతార్థుణ్ణి చేయటానికే సంజయుడిని పెట్టాడు ధృతరాష్ట్రుడు వారు. ఊరికే పెట్టారా? వీడు మహామోహంలో ఉన్నాడు కుమారుడు ధృతరాష్ట్రుడు. వీడికి మహామోహంలో పడి ఉన్నాడు తట్టుకోలేకుండా ఉన్నాడు. ఈ పుత్ర వ్యామోహం వదలలేదు. వాళ్ళ చావక తప్పరు. విధి విధానంగా జరిగేదాన్ని వాడు ఆపలేడు. వాడు వాడు చావటం ఆపకపోగా వీడు అనవసరంగా దుఃఖపడుతున్నాడు. వీడి శోకమైనా పోగొట్టాలి. వీడి శోకం పోగాలంటే ఆత్మజ్ఞాన విషయం చెప్పాలి, తెలియజెప్పాలి. యుద్ధం చెప్పడం అనే పేరుతో సంజయుణ్ణి వ్యాసుల వారు అనుగ్రహించి కూర్చోబెట్టారు. ఈయన అడుగుతున్నాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేస్తామని చేరారు కదా ఎవరు? మామక పాండవాశ్చైవ. ఇక్కడే వచ్చింది ఈ మొదలు. మామక అనకుండా శ్లోకం సరిపోయేదే. కౌరవ పాండవాశ్చైవ అంటే కౌరవ పాండవులు అంటే ఇబ్బంది లేదు. ఇక్కడ మామక అన్నాడు. మమకారం, వెధవ మమకారం. ఏ మమకారంతో వీడు దుఃఖాన్ని పొందుతూ మహాబాధలో తన్మయమవుతున్నాడో ఆ మమకార గ్రంథియే వీడి మాటల్లో కూడా వచ్చింది. ఈయనకు శాస్త్రోపదేశం చెయ్యాలి తప్పదనుకున్నాడు సంజయ్. లేకపోతే గీతే పుట్టేది కాదు. ఎన్ని జరిగినవో అన్ని చెప్పారా ఇక్కడ? దీన్ని ఇంత వివరించడానికి అవసరం ఏమొచ్చింది? ధృతరాష్ట్రుడికి మమకారం, అలాగే అర్జునుడికి శోకమోహాలు. మాకు శోకం లేదు, మోహం లేదు, మాకు స్థిమితంగా ఉంటామంటే మీకు భగవద్గీత అక్కర్లే. ఎవడంటాడు ఆ మాట? ఉంది, అందరికీ ఉంటే బ్రహ్మాది స్తంభ పర్యంతం ఇది తప్పదుగా. మాయామోహమాయ. కనుక ఎవరికి శోకమోహాలు ఉన్నవో, ఎవరికి అజ్ఞాన ప్రమాదం ఉన్నదో, ఎవరికి మాయా విలాస స్ఫూర్తి ఉన్నదో వారికల్లా శాస్త్రం అవసరమే. ఏమవుతుంది? తరచి శోకం ఆత్మవత్. ఆత్మవేత్త అయిన వాడికి శోకం పోతుంది. ఇక వేరే ఆత్మస్వరూప జ్ఞానం కలిగితే గాని శోకం పోదు. ఇది ఎవరి కోసం అన్నారు? అర్జునుడికి శోకం పట్టిందండి, వాడిని ఉదరించడానికి. అర్జునుడికి ఏమీ పట్టలే. అర్జునుడు కృష్ణుడు వంటి వాడి. సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తులున్నవే, అష్టోత్తర శత ఉపనిషత్తులు అనంత అనేక వేదముల యందు వేద వేదాంగ వేదాంతములుగా చెప్పబడేటువంటి ఉపనిషత్తులు. ఉపనిషత్, ఉప సమీపే నిషత్ రహస్యం. సమీపంలో మీకు బ్రహ్మ విషయమైన రహస్య విషయాన్ని బోధించేది గనక దాని పేరు ఉపనిషత్తు అన్నారు. అన్ని ఉపనిషత్తులు కావు. ఆ ఉపనిషత్తులనేవే గోవు. ఈ అర్జునుడున్నాడే వత్స దూడ. దోగ్ధ గోపాలనందన, ఈ ఆవుల్ని పితికి పాలు తీసేవారెవరు? గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవాను. భోక్త ఎవరన్నారు? అసలు అనుభవించేవాడి పాలు తాగేవాడు సుధీ, బుద్ధిశాలి. ఈ సంసార మహాతాపాన్ని శోకమోహాలని పోగొట్టుకోవాలని ఆసక్తి కలిగిన బ్రహ్మ జిజ్ఞాసువైనటువంటి ఆత్మ జిజ్ఞాసువైన తరణశీలుడైన వాడు ఎవరైనా ఉంటే వాడు నీ పాలు భోజనం చేసేవాడు. మరి ఈ పాలేమిటన్నారు అసలు? దుగ్ధము గీతా అమృతం మహత్. ఈ దుగ్ధం ఏమిటి? మహత్తరమైన గీత అనే అమృతం. కనుక ఇక్కడ ఆలోచించండి, పార్థో వత్స, మీకు ఆవులు ఉన్నాయి, పాలు చేస్తున్నారు, పాలు తీస్తున్నారు. దూడ కోసం ఏ యజమానైనా పాలను ఆవులను పెంచుతున్నాడా? అరే దూడ ముడిచిపోతుందిరా, నాగరా నాగరా. దూడ ముడిచిపోతుంది, వీడు కొంప ముడినట్టు బాధపడతాడు. పలుపు తీసే నాగరా ఇతనికి. మరి దూడను వదలటం ఎందుకన్నాడు? దూడ వదిలితే కాని దానికి చేపు రాదు. గోవుకు చేపు రావటానికి దూడను ఉపయోగించి అది ముట్టుతో ఒక్కసారి ఆ స్థలములను అలా అలా కదిలిస్తే ఆ లోపల నుంచి ప్రేరణ భావోద్వేగం చేపు వస్తే అప్పుడు దూడను అవతలిగిలాగి చెంబులు నించుకుంటాం మనం. కనుక ఈ దుఃఖం గీతామృతం అనే దుఃఖం అర్జునుడి కోసమా మన కోసమా? మన కోసం. సమస్త జీవకోటికి కలిగి ఆవరించి ఉన్న శోక మోహ రూపమైన బలవత్తర మూలాజ్ఞాన అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞాన ప్రచోదన ఆత్మజ్ఞాన వివరణ కోసం పరమాత్మ అనుగ్రహ స్వరూపుడై గీతాచార్యుడై కృష్ణం వందే జగద్గురు. కృష్ణ అంటే జగద్గురు ఆయన. జగద్గురు అనే పేరు ఆయనకే ఉంది, రామయ్యకు లేదు. శ్రీదత్తాత్రేయ గురుమూర్తి ఉన్నది, శ్రీకృష్ణస్వామి ఉంది. ఈ జగద్గురు అనే పదం ఏకవింశతి అవతారాల్లో కూడా ప్రత్యేకం దీనికే ఉన్నది. ఎందుకని? ఈ సమస్తమైన జగత్తు ఉన్న మూలాజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞాన బోధ చేసి తత్వ విచారం చూపించి స్థాయి ప్రకారంగా కావలసిన ఉపనిషత్ సమన్వయం చేసి భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే ఇక్కడ కూడా అందం ఉందండో. మనం ప్రతిదీ శోధనాత్మకంగా చూస్తే తెలుస్తుంది. భగవద్గీత బ్రహ్మ భగవద్గీతాసు ఉపనిషత్సు ఇవన్నీ ప్లూరల్స్. ఈ తర్వాత ఏం చెప్పాడు? బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే, ఇది సింగులర్. ప్లూరల్ సింగులర్ మాట్లాడితే ఏమంటారు? మూడు మనిషి వచ్చాడండి అంటే వీడు అరవాడు అంటారు. మూడు మనిషి వచ్చాడేమిటండి? మనుష్యులు ఉండాలి, వచ్చారు ఉండాలి, మూడు అనేది ఒక్కటి తప్పుదే మిగతాదంతా. అట్లాగే ఇదేమిటన్నారు విపరీతం? కాదురా నాయన, చెప్పిన విద్య ఒక్కటే, శాస్త్రం ఒక్కటే. శాశ్వత ఇది శాస్త్రం, యోగశాస్త్రం. యోగశాస్త్రం అంటే ఏమిటి? ప్రాణాయామం చేయటం కాదు. యోగా ఇన్స్టిట్యూషన్ ఆసనాలు చేస్తారు, నవ్వి ధౌళి గౌళి పెడతారు, అవన్నీ హెల్త్ కు సంబంధించిన వాపుదు. ఇక్కడ యోగం అంటే యోగ యుంజత ఇటు యోగ. ఆ మనస్సుకు బ్రహ్మజ్ఞాన విశేషాన్ని మనస్సును అమనస్కం చేసి దాన్ని బ్రహ్మ విషయమైన జ్ఞాన స్ఫూర్తి కల్పించడం యోగం. ఇక్కడ బాగా విచారిస్తే జీవాత్మ పరమాత్మ సంయోగం. అయమాత్మ బ్రహ్మ తత్వమసి ఏకమే వాద్వితీయం బ్రహ్మ. ఏ ఉపనిషత్ మహావాక్యములున్నాయో, ఏ ఉపనిషత్ శాసనమున్నదో దాన్ని చక్కగా బోధించడం కోసం పుట్టినటువంటి శాస్త్రం కనుక ఇది యోగశాస్త్రం. దీని వేరు బ్రహ్మ విద్య. కానీ ఇది కృష్ణార్జున సంవాదంగా కనపడుతున్నది. ఈ బ్రహ్మ విద్య యోగశాస్త్రాన్ని చెప్పినవి అనంత ఉపనిషత్తులు కనుక ఉపనిషత్తు ప్లూరల్స్. అక్కడ ఇక్కడ బ్రహ్మ విద్య ప్రధానమైనటువంటి శాస్త్రం. అధికారికి ఉత్తమాధికారికి ఇవ్వాలి. ఉత్తమాధికారం ఎందుకన్నారు? ఎవరికి పడితే వాడికి ఇస్తే ఇదేం తమాషా. అధికారం లేనిది. అందుకనే అధాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మసూత్ర వృత్తిలో మొట్టమొదలు అధ అత అధ సాధన చతుష్టయ సంపత్యనంతరం. సాధన చతుష్టయ సంపత్తి ఎందుకండి? వారు బ్రహ్మ విద్య ఇవాళ రేపు అంతా భాష్యాలు చెప్పేవారే, అంతా బ్రహ్మ విద్య చెప్పేవారే, అంతా బ్రహ్మ అంటారంటే వాడికి తెలియదు వీడికి తెలియదు. వేదాంతం అంటే ఏమిట్రా అన్నాడు. చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి అర్థం కాదు. కంటన్నర చెప్పారండి వేదాంతం అంటే ఇది అసలు సంగతి. కాబట్టి అధికారి కావాలి. అధికారి కావాలంటే సాధన చతుష్టయ సంపత్తి కావాలి. ఈ సాధన చతుష్టయ సంపత్తి కోసమే శాస్త్రాలన్నీ పుట్టినాయి. దీనికి అధికారి అయినటువంటి వాడికి ఉపదేశించాలి. నా శిష్టాయ నా భక్తాయ కదాచన. అబ్బాయి, ఇది పరమ రహస్యమైనది, చాలా విలువైనది. నువ్వు నాకు చాలా ప్రియుడు, చాలా ముఖ్యుడు. నీ ఎందు నాకు అనుగ్రహం ఎక్కువ, అందుకని నీకుగా చెప్పారా? ఎవడికి పడితే వాడికి ఇష్టం వచ్చినట్టు చెప్పేది కాదు. చెబితే ఏమిటి? మెట్ట వేదాంతం ఎక్కుతుంది. కాబట్టి మార్గం తప్పుతుంది అప్పుడు. అధికారి కావాలి. అవసరం కావాలి. ధృతరాష్ట్రుడికి అవసరం వచ్చింది, అర్జునుడికి అవసరం వచ్చింది. అర్జునుడి నిమిత్తం అసలవసరం మనకు, మనకున్న అవసరం కోసం పరమాత్మ అలా చూపించాడు. ఎప్పుడైతే స్వజనం అని చూశాడో, స్వజనం అనేది అప్పటికే పట్టుకుందండి ఆయనకు కూడా. ఏమిటి అనురా? రాగం, స్నేహం, మోహం, అది దయ అనరు. దయ అనుకున్నాడు తప్పది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత. స్వామి, స్వజనం, గురువులు, పెద్దలు, మహానుభావులు వారందరినీ సంహరించడమా? ఎంత తప్పది. ఇక్కడే తమాషా అండి. గురుత్వము విరుత్వము ఎక్కడుంది? దేహ అభిమాని అయిన శారీరక మీమాంస, ఆ శరీర అభిమానిగా ఉన్నటువంటి వస్తువు ఎందుంది? శరీరం మీద లేదు. తండ్రి మరణించాడు, బతుకుండగా వాడిని ఒక్క తిట్టు తిట్టినా వీడు తండ్రిని తిడతాడయా? దుర్మార్గుడు, కొట్టను కూడా కొట్టాడు, మహాపాప పెట్టాడు. వాడు చావగానే ఏడుగట్ల సవారీ మీద కార్లతో దిగదీసి తాళ్ళు కట్టి తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి తగలబెడుతున్నాడు. ఏ శరీరాన్ని నువ్వు తిట్టకూడదు, కొట్టకూడదన్నావో ఆ శరీరాన్ని నిర్దాక్షిణ్యంగా తగలబెడుతున్నావు. ఏమిటక్కడ అర్థము? శరీరాదులు కావు గురుత్వం, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్నే నువ్వు ఆరాధిస్తున్నావు, ఆత్మస్వరూపమే నీకు ప్రియం. అదే శివం అన్నారు. శివుడు, శివుడంటే ఎవరు? పరమాత్మ, జీవుడు. వాడు లేచాడనుకోండి, గుడి తలకట్టిచ్చేస్తాడు శవం. శివం శవం పెద్ద తేడా లేదండి. కానీ ఆ పరమేశ్వరాంశ లేచింది అక్కడి నుంచి. వీరిని చంపడం కదా మా గురువులు, మా తండ్రులు, మా మేనత్తలు, మా మేనమామలు. బీరకాయ పీచు మమకారం, శరీరం ముందు అహంకారం, తనవారనుకున్న వారి మీద మమకారం, ఇదే ముంచేది. ఈ రెండింటి వల్లే అహంకారం ఉంటే కానీ మూడు రెండు రావు. స్వామి, వీరిని నేను చంపలేదన్నాడు, వాడు నన్ను చంపినా పర్వాలేదన్నాడు, నేను ఒప్పుకుంటా అన్నాడు. అంతే స్వామి, శాస్త్రం చెప్పలే, అప్పటికి కూడా చెప్పలే. ఇక్కడ ఒక్క మాట అన్నాడు, పృచ్ఛామిత్వము ధర్మ సమ్మూఢ చేత. స్వామి, ధర్మ సమ్మూఢ చేత, ధర్మే మోహ, సమ్యక్ మోహ సమ్మూఢ. ఏది ధర్మమో ఏది ధర్మమో తెలియనటువంటి పీఠములలో పడ్డాలి. ఇదం చంపడం ధర్మమా? యుద్ధం చేయటం ధర్మమా? చేయకపోవడం ధర్మమా? ఇందులో మూడున్నైపోయినా నేను నిన్ను అడుగుతున్నా. సాధివాం త్వాం ప్రపన్నం, నన్ను శాసించు, నాకు ఆజ్ఞయ్యి. ఎందుకు త్వాం ప్రపన్నం? నిన్ను ఆశ్రయించాను నేను. శిష్యస్తేహం సాధివాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నువ్వు శాసించు. నాకు సరైనటువంటి సిద్ధాంత జ్ఞానం కలగటం లేదు. ఇది నీ అనుగ్రహం చేత, నీ ఆజ్ఞ చేత తొలగాలి ఈ అజ్ఞానం. నన్ను అనుగ్రహించు, నిన్ను ఆశ్రయించాను నేను. త్వాం ప్రపన్న అన్నప్పుడు గురువు శిష్యుడికి చెప్పాలి. అందుకే ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్య వంశ ఋషిభ్య నమో మహద్యో గురుభ్య. గురువందనం చెయ్యందే, ఇది మాట్లాడటానికి ఎవరికి హక్కు లేదు. భాష్యం చెప్తున్నామంటే వృత్తి భాష్యం చెప్పడం, నోరు కదిలించడం కాదు. దక్షిణామూర్తి శ్లోకాలతో వందనాలు చేయించుకోవాలి. వందనం చేసిన శిష్యుడికే భాష్యం ఉపదేశం చెయ్యాలి. ఇది సంప్రదాయం, పెద్దల దగ్గర నుంచి వచ్చే మార్గం. దీని కట్టుబాటంతా చూపించారు ప్రథమంలోనే ముందు. స్వామి నాకే ఒక నిర్ణయ జ్ఞానం ఉండి నేను చెయ్యను యుద్ధం అంటే చెప్పేవాడు గీత. నాకే ధర్మం తెలుసున్నా చెప్పేవారు కాదు. అది ధర్మమా కాదా నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. నిన్ను ఆశ్రయించానన్నాడు, నీ శిష్యుణ్ణి అన్నాడు. మత్తస్వముత్కృష్ట తత్వోహ అపకృష్ట ఇది నమస్కారం చేయటం అర్థమేమిటి? నమః నమః అంటే ఊరికే రెండో నమస్కారం అది కాదు. మహ అంటే మహ మోహ మోం మశబ్దానికి షష్ట్యంతం ఏకవచనం మహ అంటే నాది కాదు అని అంటాడు. నమః ఈ శరీరం మనస్సు బుద్ధి అంతా నీ పాదాక్రాంత నాది కాదు. ఇది గురువులకు వందనం. ఎప్పుడైతే ఇలా అన్నాడో స్వామి అప్పుడు అనుగ్రహించక తప్పలే. మొదలేదో చెప్పారు లోకం మాటలు, అవేం లాభం లేదు. ఇప్పుడు చెబుతారు శాస్త్రం. శాస్త్రం ఎక్కడ ప్రారంభమైంది? రెండో అధ్యాయం అశోచ్యానంబశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అశోచ్యానంబశోచస్తం, శోకం కలిగిన అర్జునుడికి శోకం ఉత్తరం చెబుతున్నారు. జన శాస్త్రం మొదలి చివరేదన్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. ఇక్కడ అశోచ్యాం, అక్కడ మా శుచ. ఏ దుఃఖం అక్కర్లే నీకు బొమ్మంద శాస్త్ర పరిసమాప్తులు. గీతాశాస్త్రం అంతా చెప్పింది ఏమిటి? ముగ్గురు మంచి అడ్వకేట్స్ ఇచ్చారు ఈ సబ్జెక్ట్. మీరు ఎలా నిరూపిస్తారు గీతలో ఏమిటని? ఒక ఆయన అన్నాడు, గీతంతా చెప్పింది కర్మే, కురు కర్మైవ కౌంతేయ కర్మ జాయో క్యకర్మణ కర్మణైవ సంసిద్ధి మాస్థిత జనకాదయ. కర్మే చెయ్యి, కర్మయందే నీకు అధికారం. కర్మ చెయ్యకుండా ఎవడు ఎప్పుడూ ఉండలేడు అని శాసించి చివరకు చేయించింది కూడా యుద్ధమనే కర్మేగా. బోధంతా అయిన తర్వాత అర్జునుడు చేసింది ఏమిటి? యుద్ధమేగా. కాబట్టి కర్మ చెయ్యమనే గీత యొక్క పరమతాత్పర్యం అన్నాడు ఆయన. ఆయన ఎవరున్నారు? గంగాధర తిలక్ మహర్షి. తిలక్ కామెంటరీ ఉంది భగవద్గీత, బ్రహ్మాండమైన కామెంటరీ. మహాపండితుడు ఆయన, ఒట్టి సామాన్యుడు కాడు బాలగంగాధర తిలక్. ఆయన సమయం సన్నివేశం సందర్భం ప్రతివాడు కర్మ చేయి కృషి చేయి మో పోరాడు ఆ మూమెంట్ లో దాన్ని బ్రహ్మాండంగా వినియోగించాడు ఆయన పాండిత్యం. ఇది మొదటి షట్కం ఆరు అధ్యాయాలు, ఇదే బేస్ చేసుకున్నారు ఆయన. నెక్స్ట్ ఆరు అధ్యాయాలు చూసుకున్నారు ఎవరు? గోస్వామి తులసీదాస్, గౌడ సంప్రదాయం, మధుసూదన సరస్వతి స్వామి మహారాజ్, పరమ భక్తాగ్రగణ్యుడైన భక్త ఋషికులందరూ ఈ మధ్యమున్నర ఆరాధ్యాయాలు కొట్టుకున్నారు. మయ్యేవ మనాధత్వమై బుద్ధిన్నివేశయ మయి సర్వాణి కర్మాణి సన్యస్య, నన్ను తలుచుకో నా ఇందు ఆధారపడు నా కోసం ఉండు. ఇక నన్ను పట్టుకుంటే నీకేమక్కర్లే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేసేరా, నా మీద పెట్టుకో మనస్సు, నీకు సర్వమైపోతుంది, నువ్వు కృతార్థుడు అవుతావు అని భక్తే ప్రధానమన్నారు ఉపాసన. శంకర భగవత్పాదులు కాబట్టి ఇదేది ముఖ్య పురుషార్థం కాదన్నా. భగవంతుణ్ణి భజించడం అనేది కూడా సగుణ సాకార ప్రీతి సేవ కైంకర్య చిత్తశుద్ధ్యాదుల కోసం. బాగా ఆలోచిస్తే ఆమె అహం బ్రహ్మాస్మి, నీవే పరమేశ్వరుడి, నీకంటే వేరే వస్తుంతరం ఏమున్నది ఇక్కడ? అతతీర్త్యాత్మ సర్వవ్యాపకమైన సత్యజ్ఞాన ఆనందహరమైన వస్తువు ఆత్మస్వరూపం. ఆత్మజ్ఞానమే ముఖ్యం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం విదుర్బుధ. 13వ అధ్యాయం జ్ఞానయోగం జ్ఞాన షట్కం ఏది ప్రారంభించారో అక్కడి నుంచే ఈ సమస్తమైన జ్ఞానం యొక్క విశిష్టతంతా ఉన్నది. ఇది ప్రధానమంత. అయితే జయించింది యుద్ధం కాదా? పొరపాటు. స్వామి యుద్ధం జయించలే, యుద్ధం చెయ్యటానికి వాడే వచ్చాడు. యుద్ధం చెయ్యటానికి వచ్చిన వాడు స్వధర్మాన్ని అధర్మంగా భ్రమించి లేనిపోని దోషాలు పాపాలు అడ్డగట్టుకొని సందిగ్ధ చిత్తుడై కలుషమైన మనస్సుతో కార్పణ్యం పట్టింది. కార్పణ్యం అంటే కృపణత్వం. కృపణత్వం అంటే ఏమిటి? దిక్కుమాలిన అనురాగం. మంది కట్టిపడేస్తుందే దారాపుత్రాదుల ఎందు ఒక స్నేహం, ఒక జిగురు, ఒక అట్రాక్షన్, బంక గమ్, అట్టుకుంటే వదలకుండా ఉండేది ఉన్నదే అది. ఆ రాగం అన్నారు అందుకే రాగము రాగము అనురాగం. రాగం అనుసృత్య ఇది అనురాగ. ఇది కనపడినది ఆ అర్జునుడి యొక్క దోషం. అందుకనే కార్పణ్య దోష అన్నాడు. ఈ కృపణత్వం దయగాదు, ఈ అనురాగం అనే దోషం నన్ను వెంటబడ్డదన్నాడు. ఈ దోషానికి చికిత్స చేశారు. ఈ దోషం పోవాలంటే బ్రహ్మజ్ఞానోపదేశం కావాలి. ఆత్మజ్ఞానోపదేశంతో దోషం పోగొట్టారు కాని యుద్ధం స్వామివారు చేయించలే. వాడే చేశాడు, వాడు ఎందుకు వచ్చాడో అవన్ చేశాడు. వచ్చిన పని మరిచిపోయి అనవసరమైన విషాద విప్లవాలు తెచ్చిపెట్టుకొని దుఃఖపడ్డాడు. అబ్బాయి నువ్వు పడే దుఃఖం తప్పురా అన్నారు. ఆ దుఃఖం పోయింది. దుఃఖం పోతే ఉంది స్వస్థున్నైనా ధనస్సు పట్టుకున్నా ఎవరవాలేదన్నాడంటే జ్ఞాన బోధ చేత స్వస్వరూప విచారణ చేత అజ్ఞానము మోహము శోకము దుఃఖము తొలగినై స్థిమితుడైనాడు. స్వధర్మానుష్ఠానం చేశాడు. కాబట్టి చేసింది చేసింది కర్మైనా ఆ కర్మను జ్ఞానం, జ్ఞానం లేక కర్మ లోపమైంది గనక జ్ఞానోపదేశం అయింది గనక జ్ఞానమే ముఖ్యమన్నారు. ఇది జ్ఞానాదేవహి కైవల్యం. నీకు కేవలత్వం ముక్తి మోక్షం రావాలంటే జ్ఞానం వల్లనే కలుగుతుంది. ఇంకా ఏ కర్మ చేయి, ఏ వ్రతం చేయి, ఏ నియమం చేయి, తపస్సు చేయి, కృచ్ఛ్ర చాంద్రాయణాదులు చేయి, ఏదో దానికి కొంత ఫలం ఉంటుంది. అది నువ్వు సంపూర్ణంగా చేయగలిగితే అందులో లోపాలుంటే అది కూడా తక్కువే. ఏదన్నా వస్తే ఫలం వస్తుంది. ఆ ఫలం ఏదో నీకు కనపడుతుంది. మోక్షం కాదు, మోక్షానికి సంకల్పమే లేదు. మోక్షేచ అనే ప్రయత్నమే లేదండి. అసలు మోక్షానికి నీ ప్రయత్నం ఏమిటి? ఎప్పుడైతే అఖండాకార బ్రహ్మానంద స్థితి నీకు కలుగుతుందో ఈ దృశ్య అదృశ్య సర్వ విషయములందు బ్రహ్మాత్మ దృష్టి నీకు గోచరిస్తుందో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అపూర్యమాణ వచన ప్రతిష్టం. ఇదే 2వ అధ్యాయంలో ఆ బ్రహ్మజ్ఞానం యొక్క వైభవాన్ని సూచిస్తారు. కనుక జ్ఞానం వల్లనే, జ్ఞానం ఎలా జరుగుతుంది? అయితే 18వ అధ్యాయాలు ఎందుకన్నారు? 18 చేతనే పరమార్థం ఉన్నది బాగా ఆలోచిస్తే. అందుకే వ్యాసుల వారు రాసిన పురాణాలు 18. సర్వపురాణ సారమైన భారతం 18 పర్వాలు. ఇందులో 18 అక్షౌహిణీ. యుద్ధం కూడా 18 రోజులే. ఇందులో సమస్త జగత్తు యొక్క జ్ఞానధనమైన గీతాశాస్త్రానికి కూడా 18 రోజులు 18 అధ్యాయాలే. ఏమిటి 18? 18 అంటే 1-8. తతో జయముదీరయే అన్నారు. జయం అంటే ఏమిటి? జ అంటే 8, య అంటే 1. సంఖ్యాశాస్త్రం ఇది ఉల్టా చేశారు. ఉల్టా చేస్తే అవతల వైపు అష్టాదశ 18 చూసారా, 8 ముందు వచ్చింది, 10 తర్వాత వచ్చింది. అష్టాదశ ముందు 8 తర్వాత దశ, 8 అవతలిగినట్టు ఆ 1 అవతలి చెబితే 18. ఈ రెండు కూడితే 1 8+8 9. బ్రహ్మాండం అంతా దేంట్లో ఉందంటే 9లో ఉందన్నారు. అందుకే నవరాత్రము నవదుర్గం. నవకున్నటువంటి గొప్పతనం ఏమిటి? 1-9. ఎట్లా 9 అన్నారు? 5 ఉన్నాయి. ఏవి? పంచ జ్ఞానేంద్రియాలు. ఈ 5 4 ఉన్నాయి పైన, మనో బుద్ధి చిత్త అహంకారం. ఈ 4 5 కలిపితే 9. ఈ 9 నువ్వు కనుక దాటావంటే నువ్వు పరిపూర్ణం. ఒక పలక తీసుకోండి, బలపాన్ని తీసుకొని అంకెలు వేయటం మొదలు పెట్టండి. 1 దగ్గర స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే 9 దగ్గర సమాప్తి. 9 తర్వాత ఏమొస్తుంది? ఈ 1 0. అంతకుముందు పలక మీదేముంది? పూర్ణమత పూర్ణమత పూర్ణము. 0 అంటే ఎందుకనే అర్థం. అంతకుముందు ఏముందయ్యా? 0 ఉంది, ఏమి లేదు. శూన్యవత్ బ్రహ్మ. అటువంటిది ప్రకృతి అనే బలపంతో ప్రారంభించి అంకెలు ప్రారంభిస్తే 1-9 దాకా వచ్చినాయి. 9 తర్వాత మళ్ళీ ఏదన్నా కావాలంటే ఆ 1 ఇస్తుందా? అందులో కూడా తమాష, ఈ 0 అటు వేశామంటే ఏం లేదు, 1. ఆ 0 ఇటు పెట్టామంటే అధిష్టాన సత్తయా సర్వమపి సత్తం భవతి. అధిష్టాన స్వరూపమైన ఈ పూర్ణము ప్రకృతి యొక్క ఆలంబనం చేత బ్రహ్మాండ వ్యవహారం అంతా నడుస్తున్నారు. అందుకే విచారించారు శాస్త్రకారులు, ప్రకృతి కర్తృత్వమా పరమాత్మ కర్తృత్వమా అని. రెండు ఇబ్బంది. ప్రకృతి జడం, కాలు చెయ్యి కలం లేదు, అదేం చేస్తుంది? దానికి కర్తృత్వం ఎట్లా? అందుకని సృష్టి స్థితి లయకర్త పరమాత్మే అని అంటున్నారు. పోని ఈయన కర్తృత్వం ఎట్లా? ఈయన కోరిక లేదు, ఈయనేమీ చెయ్యడు, కర్తృత్వం లేనివాడు, ఏది పాల్గొననివాడు, ఇచ్చాద్వేషాలు లేనివాడు, ఈయన కర్తృత్వం ఎట్లా? రెండు కుదరలే. అయితే ఎట్లాగన్నారు, ఆయన సన్నిధానంలో ఈ శక్తి ఉండేటప్పటికే ఈ శక్తికి పోకడ వస్తాయిట. కామేశ్వర కటాక్షాసక్త చిత్తాయే నమః. అదే బ్రహ్మసూత్రం. ఈక్షితత్వాత్ ఈక్షణమాత్ర కర్తృత్వమేవ పరబ్రహ్మణ. ఆ పరమేశ్వరుని యొక్క ఈక్షణమాత్రం. ఈక్షణమాత్రం అంటే సత్తా చైతన్యాలు ఇవ్వటం. ఆ సత్తా చైతన్య ప్రస్ఫూర్తి పరమేశ్వర బ్రహ్మ యొక్క సన్నిధానం ముందు కలుగుతుంది. ఒక విడిగా తీస్తే ఏం కలగదు. చిన్న దృష్టాంతం, ఒక స్ఫటికం పెట్టావు అక్కడ, ఆ స్ఫటికం పక్కన గులాబ్ పుష్పం పెట్టావు. స్ఫటిక సన్నిధవు జపా పుష్పవత్ అన్నారు. ఈ దూరంగా మీరు చూస్తే ఏమైంది, ఈ స్ఫటికంలో ఈ కలర్ కాంతి, గులాబీ కాంతి అంతా ఈ స్ఫటికం మీద కనపడదు. స్ఫటికానికి ఉండదా కలరు? లేదు. ఈ సాన్నిధ్యంలో పెట్టారు, ఈ కాంతి వచ్చింది. అలాగే పరబ్రహ్మ యొక్క సన్నిధాన స్థితి ఎందు అమ్మకు కాలు కదులుతుంది. అప్పుడే మాయా శబల బ్రహ్మ అన్నారు దేవీ భాగవతం. మాయా శబల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ కర్తృత్వ రహితం, సృష్టి స్థితి లయాల సంబంధం లేదు, ఏ ప్రవర్తన లేదు పరమాత్మ. కానీ ఆ కామేశ్వరి సాన్నిధ్యం చేత ఈయన కదలిక వచ్చింది, ఆమె సృష్టి స్థితి లయాలు కల్పించింది. సత్వ రజస్తమో గుణాలు అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం భక్వీయం ప్రజాం జనయంతీం స్వరూపాం. ఆ తెలుపు ఎరుపు నలుపు సత్వ రజస్తమో గుణాలు, ఈ మూడు గుణాల యొక్క కలయిక చేత ఆమె వల్ల ఈ బ్రహ్మాండం అంతా వస్తున్నది. కానీ ఆమె ఈయన సన్నిధానంలో ఉండటం చేత ఈయనకు కర్తృత్వం ఆపాదిస్తున్నారు. కర్తృత్వం కలిగింది ప్రకృతికి. ఈ ఇద్దరు యొక్క ఆ సంయోగ సన్నివేశం చేత ఈ వ్యవహారం అంతా నడుస్తున్నదన్నారు. వేదాంత శాస్త్ర విచారణ చేస్తే నిష్క్రియుడు పరమాత్మ, నిర్లిప్తుడు, నిరంజనుడు, నిర్గుణుడు, నిర్వికారుడు, శుద్ధ బుద్ధ ముక్త ప్రత్యగ భిన్న పరబ్రహ్మ స్వరూపం. శుద్ధ అంటే రాగద్వేషరహితం, బుద్ధ అంటే జ్ఞాన ప్రాచుర్యం, ముక్త అంటే అసంగ చిన్మాత్రం. ఇలా సత్య జ్ఞాన ఆనంద స్వరూపమైన పరబ్రహ్మ యొక్క విలక్షణమైన వస్తువును ఉపదేశిస్తారు శాస్త్రంలో. అబ్బాయి, నువ్వు అనవసరంగా దుఃఖపడుతున్నావు అర్జున. అర్జునుడికి శాస్త్రోపదేశం. ఈ మొదటి ఆరధ్యాయాల్లో శాస్త్రమంతా ఏమి ఉపదేశించారు? ప్రధానంగా కర్మకాండ. కర్మకాండ ఎందుకన్నారు? నీ చెప్పినటువంటి వేదాంతంలో కర్మకాండ అక్కర్లేదు కదా అని. వేదాంతం కర్మకాండ లేనిదే ఏమీ లేదు. బాగా ఆలోచించండి, కర్మల చేత ఏమవుతుంది? శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభి వైరాగ్యం బ్రహ్మలోకాదౌ ఎనక్తి. ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే ఎన్నో వేదాంతాలు చెబుతాం, భాష్యాలు చదువుతాం, చూస్తాం, వింటాం, ఏది మనకు అంటాం. కారణం ఏమిటి? పరిపక్వ స్థితి కలిగిన చిత్తం మనకు లేదు. ఈ పరిపక్వ స్థితి కలిగిన చిత్తానికి కాని వేదాంతం అంటదు. అందుకే క్రియాద్వైతం కాదు భావాద్వైతం కావాలని. బ్రహ్మాండమంతా తన స్వరూపమనే నిజమైన కుదురైన అనుభవం స్వతహా కలిగితే జగత్తే లేదు అసలు. ఈ జగత్తు ఉన్నదనుకున్నంత వరకు నీకు ఈ భ్రమ ఇంకా తోలలేదన్నమాట. ఇది కలగాలంటే ఎలాగన్నారు? నీ చిత్తం కషాయం కావాలి. ఈ జగత్తంతా ఎవరు సృష్టించారు? ఎట్లా సృష్టింపబడ్డది జగత్తు? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు. అందుకే వేదాంతులు చక్కని మాట అన్నారు, మిథ్య అన్నారు. మిథ్య అన్నారు కానీ అసత్యం అనలే. అసత్యం అంటే మనం చూస్తున్నాం, వింటున్నాం, జరుగుతున్నది. కానీ అది కాదు కాని దాన్ని అదిగా చూస్తున్నాం కనుక మిథ్య అని. మిథ్యాఖ్యాతి అసఖ్యాతి ఆత్మత్వ ఖ్యాతి రేవచ, ఖ్యాతులు చాలా చెప్పారు, అదంతా లోపల విషయం. ఇక్కడ ఈ మనస్సున్నదే చిత్తం, ఇది క్రియేట్ చేస్తున్నది బ్రహ్మాండాన్ని. నీ చిత్తం చిత్త దైహిక అన్నారు యోగవా చిత్తంలో. ఈ చిత్తమే కల్పిస్తున్నది బ్రహ్మాండాన్ని. ఎందువల్ల? దీనికి అనంత కోటి జన్మల యొక్క మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం. వెనకటి జన్మ అనుభవాలతోటే వదిలిపెట్టలేక వీడి వెంట ఉన్నాయి చాలా. ఎలా? పుట్టగానే పిల్లవాడు ఉన్నాడు, వాడి స్తన్యం తాగమని ఎవరు చెప్పారు చెప్పండి? వాడే రొమ్ము వెతుక్కుంటాడు తల్లి రొమ్ము. ఈ వెనకకి ఎలా తెలుసున్నారు? వీడు ఎన్ని కోట్ల జన్మల నుంచో తాగుతూనే ఉన్నాడు. కొత్తగా ఉందా ఇది ఎక్స్పీరియన్స్? మామూలే. ఎందుకని? జన్మ జన్మాంతర వాసన సంస్కార బలం చేత అభ్యాసమై ఉన్నది. అందువల్ల మనకు దృఢమైన మూలాజ్ఞాన బలం ఉండటం చేత ఈ బ్రహ్మాండం అంతా ఉన్నట్టే కనపడుతున్నది. నిజంగా ఉన్నదయ్యా ఈ హంస లేవగాలి. ఏముంది? నిజంగా ఉంటే ఒకప్పుడు అందుకనే ఏది సత్యం అన్నారు, తెగాలాభాధ్యమానం యత్ సత్యం తదేవ సత్యం అని. మూడు కాలాల్లో కూడా ఉన్నదేదో అది ఉన్నట్టు లెక్క. ఏది మూడు కాలాలు? సృష్టిలో, స్థితిలో, లయంలో. అలాగే మనకు వ్యష్టిగా ఆలోచిస్తే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఈ మూడు కాలాల్లో అనుసూతమైన వస్తువే సత్యం, మిగతాది అసత్యం, కల్పన. మూడు కాలాల్లో మనకున్నదే జాగ్రత్త. చలో కోటీశ్వరు నిద్రపోయినాడు, కలొచ్చింది భిక్షాధికారి, చెప్పబట్టుకో అడుక్కో తింటున్నాడు. ఈ రెండూ కాదు, సుశుద్ధిలోకి వెళ్ళాడు, వాడికి కోటి లేదు, దరిద్రం లేదు, ఏమైందో వాడికే తెలియదు. క్లోరోఫారం ఇచ్చినట్టు అయింది, ఆపరేషన్ అయిందండి, ఏమైందో తెలియదు అన్న. ఎక్కడ తెలుస్తుంది? ముక్కు దగ్గర పెట్టారు కదా, లాగేశారు. ఈ మూడు స్థితుల్లో చూడండి, ఒక స్థితిలో ఉన్నది ఇంకో స్థితిలో లేదు. ఇదే మాండూక్యోపనిషత్తు చెప్పింది. నాంత ప్రజ్ఞం నబహిః ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం. మూడు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, మూడు పేర్లు పెట్టారు వీళ్ళకి. విశ్వ జాగ్రత్త అవస్థ, తైజస స్వప్నావస్థ, సుషుప్తి ప్రాజ్ఞావస్థ. ఈ మూడు అవస్థల్లో ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో లేదు, అది తమాష. నువ్వు నిద్రపోయి పడుకో, నిద్రపోతున్నావు, కళ వచ్చింది, ఆ స్వప్రస్థితిలోకి వస్తే రవీంద్ర భారతిలో పెద్ద డ్యాన్స్, తంజావూర్, భరతనాట్యం, తప్పట్లు కొడుతున్నావు, లయ వేస్తున్నావు, తాళం వేస్తుంటే వాళ్ళ ఆవిడ లేచింది, ఏమిటయ్యా ఏంటి కొడుతున్నావు, మరే ముక్తాయింపు అరంగేట్రం బ్రహ్మాండంగా ఉంది, లైట్ వేసింది, ఏమిటి అరంగేట్రం, ఇక్కడ మనం ఉన్నది ఇక్కడేనా, రవీంద్ర భారతిలో ఉన్నారేనే అన్నాడు. ఇక్కడున్నవాడు రవీంద్ర భారతి ఎట్లా? రవీంద్ర భారతి అంటే ఎంత ఇటుకలు పెట్టాలి, ఎంత సిమెంట్ పెట్టాలి, ఎంత ఇంజనీర్ ఉండాలి, ఏం ప్లాన్ అయ్యాలి, మాస్టర్ ప్లాన్, టౌన్ ప్లాన్, మున్సిపల్ ప్లాన్. కట్టడానికి మూడేళ్లు పట్టింది, ఆ మధ్య డయామేజ్ అయితే మళ్లీ ఏడాది పట్టింది రిపేర్ చేయటానికి. ఏమీ లేకుండా విత్ అవుట్ మెటీరియల్ పడుకున్న విధవ, దుప్పటి కప్పుకొని పడుకున్నారు, బ్యాన్ వేసుకొని వీడి కంటిలో అంత రవీంద్ర భారతి ఎక్కడ వచ్చింది? శోభానాయుడు గారి డ్యాన్స్ ఎలా వచ్చింది? ఆ అరంగేట్లాడెవడు? తాళం వేసిన వాడెవడు? తిమక 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 వీడు ఎగురుతున్నాడే. ఏమండి ఇదంతా ఎట్లా వచ్చింది? వితౌట్ మెటీరియల్ వస్తుందా? ఈ వేదాంతం ఏమిటయ్యా? సబ్జెక్ట్ సరుకునేది ఎలా వస్తుందంటాడు. ఏ సరుకు ఉందిరా కొలలో చూడమన్నాడు. ఏకం దృష్టాంతం స్వప్న దృష్టాంతం అలవన్నారు శంకర భగవత్పాదు. అది చూస్తే నువ్వు ఇదేమి లేదంటేగా, ఎప్పుడు నీకు ఆ స్టేజ్ వచ్చినప్పుడు, నీకు కళ చూచినప్పుడు ఇల లేదు, ఇలలో ఉన్నప్పుడు కళ లేదు. ఈ రెండు ఆప్షన్ అయితుంది అజ్ఞాన ఘనీభూత స్వాప స్వప్నావస్థ సుషుప్తి అవస్థ. మంచి ఇంపార్టెంట్ మ్యాటర్, వాయిదా ఉంది, హైకోర్టుకు వెళ్ళాలి, వాదించాలి, లక్ష రూపాయలు ఫీజు తీసుకున్నాడు, 14 లక్షలు వస్తుంది కేసు గెలిస్తే. జూనియర్స్ అందరికీ చెప్పుచ్చాడు, స్టడీ చేశాడు, పడుకున్నాడు, ఏదో మగ మగతగా ఉంది, అలారం పెట్టుకున్నాడు, అలారం దారి అలారం వెండిపోయినాడు, లక్షలు పోయింది, కేసు పోయింది, కేసు కొట్టేశాడు, ఎక్స్పార్టీ డిగ్రీ అన్నాడు, పోయి కృష్ణార్పడం. వీడికి ఏమాత్రమైనా ఈ ఆలోకంలో ఉన్న వీడు లేచాడు. ఎక్కడ పోయినవరా అన్న, పోనీ ఇంకో మాట ఆలోచిద్దాం. జాగ్రత్తలో ఉన్నవాడు స్వప్నంలో లేడు, స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిలో లేడు కదండి. ఆ సపరేట్ డిఫరెంట్ పోర్షన్స్, వారు క్యారెక్టర్స్ వేరు. అట్టా కనపడటం లేదే ఏడిచి, నేనే కల చూచానంటున్నా, నేనే ఆ బెడ్రూమ్లో వెళ్ళి పడుకున్నానంటున్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. అహం సుఖం అస్వాప్స్యం. ఎన్నటి ఎక్కడి పోయినారంటే హాయిగా హ్యాపీగా నిద్రపట్టిందయ్యా, నిద్రమత్తులో పడిపోయినా. అంటే నిద్రలో కూడా నేను ఉన్నాననే మాట ఉంది. ఈ నేను తాను ఉన్నదే, ఈ నేను అనేది జాగ్రత్తలో ఉన్నది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది. జాగ్రత్తలో ఉన్న బెడ్రూమ్ స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న రవీంద్ర భారతి జాగ్రత్తలో లేదు, ఈ బెడ్రూమ్ రవీంద్ర భారతి రెండూ లేవు. అక్కడికి పోయేటప్పుడు కృష్ణార్పణ ఏదైతే నాంత ప్రజ్ఞం నబహి ప్రజ్ఞం, మూడవస్థలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి, సృష్టి స్థితి లయ. ఈ మూడవస్థలకు అతీతమైన తురీయ స్థితి ఏదైతే ఉన్నదో అది అది సమాధి స్థితి. సమ్యక్ ఆధీయతే చిత్తం అస్మిందితి సమాధి. నీ చిత్తం చక్కగా బ్రహ్మాకారాంతఃకరణ వృత్తిలోకి వెళ్ళిపోతుంది. నిద్రకు దానికి డిఫరెన్స్ ఏమిటన్నారు, నిద్ర అజ్ఞాన ఘనీభూత స్థితి, అజ్ఞానం లేవులే. సమాధి ఉన్నదే ఆనంద బ్రహ్మానందానుభవ స్థితి. సమాధిలోకి వెళ్తారు మహానుభావులు, వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్ అలా మెట్లెక్కుతూ ఉంటే స్నానం చేసి కృష్ణ నుంచి సమాధిలోకి వెళ్ళేవారు. ఆ సమాధి స్థితి ఒక రోజల్లా ఉండేది. ఈ లోపల భిక్ష లేదు, నేది లేదు, శరీర స్థితి లేదు, ఏం వెళ్ళి ఆ శితస్థాపకంగా ఆ మామూలు అలవాటు ప్రకారం వెళ్ళు కూర్చున్నారు ఆ పీఠ మీద అంతే. అదే చంద్రశేఖర భారతి మహాస్వాముల యొక్క బ్రహ్మానంద బ్రహ్మీభూత స్థితి, బ్రహ్మాత్మస్థితి అన్నమాట. ఈ బాహ్యమైన దేహాదులు గాని జగత్తు గాని యా దిశా సర్వభూతానాం తస్యాము జాగ్రత్తి సంయమి యస్యాము జాగ్రత్తి భూతాది సా నిశా పశ్యతో మునే. అబ్బాయి నువ్వు అనుకున్నదంతా భ్రమ అర్జున, ఆలోచించు. బుద్ధియుక్త జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుద్ధస్వ యోగ కర్మసు కౌశలం. కర్మ మొదలకూడదు, కర్మయందు కౌశలం కుశలత్వం నేర్చుకోవాలి, నైపుణ్యం నేర్పు. యోగ కర్మసు కౌశలం, యోగం అనేది ఉన్నదే అది. ఆ యోగ స్థితిలో నువ్వు కర్మ చేసినప్పుడు సుకృతం లేదు, దుష్కృతం లేదు, ఏమి లేదు. యోగాయ, యోగం అంటే బుద్ధ్యర్థాయ, ఆ సమబుద్ధిని సమత్వము యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం చత్వా ధనంజయ. కర్మ మొదలవు, ఏం చేస్తావు నీ యొక్క ఆసక్తి దాంట్లో మూడగట అన్ను నిలబెట్టు అంతే. అటాచ్మెంట్, అటాచ్మెంటే సంసారం అండి, అదొక్కడు వదిలేస్తే ఏం లేదు. అటాచ్మెంట్ లేకుండా ఎట్లా ఉంటుందన్నాడు, ఎందుకూడదు. సినిమా చూస్తున్నావు, ఓ క్రైమ్ వచ్చింది అక్కడ, బ్రహ్మాండం యుద్ధాలు ఫైటింగులు కూనీలు సార్, నీకేమైనా వాంటిందే, ఏం విలాసంగా చూశావు. బ్రహ్మజ్ఞాని విలాసంగా చూస్తాడు జగత్తు. నువ్వు ఇవన్నీ ఉన్నాయనుకోని వీటి వ్యవహార స్థితిలో నువ్వు ముడిగి తేలుతున్నప్పుడు ఆయన నిద్రలో ఏమీ లేనట్టు నిద్రలో ఉన్నట్టు ఉంటాడు. ఇదంతా మాయాకల్పన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ బహిరివోద్భూతం యథా నిద్రయ. మాయామేయముగా చూస్తాడు జ్ఞాని, అటాచ్మెంట్తో చూస్తావు నువ్వు, సత్యుడం అవుతావు, దీంట్లో ముడుగుతావు, సుఖ దుఃఖాలు నీవు అనుకుంటావు. కర్మజం బుద్ధియుక్త హి ఫలం చెత్వా మనీషిణ. కర్మ చేసినా కర్మబంధం నిన్నంటదు, ఎందుకని స్వధర్మంగా నీవు స్వ ఆచరించదగిన కర్మగా చేస్తూ అది పరమేశ్వరార్పణం వదిలేశావు. నీ ధర్మము స్వధర్మం కోసం చేస్తున్నావు, నీకందులో సుఖదుఖాదుల యొక్క ఆసక్తి లేదు. వచ్చిన చిక్కేమిటంటే చేసేది ఇంత, ఆసక్తి అంత. ఒక్క సత్యనారాయణ వ్రతానికి చెప్పే సంకల్పాలు డజను, కొట్టే కొబ్బరికాయలు మూడే. ఒక్క కొబ్బరికాయ కొట్టి అనంత కోటి ఐశ్వర్యాలు కోరుతూ ఉంటాం. ఈ కోరటాలే ఉన్నాయండి పౌరుని. నేను కోరవకుడా నైనా ఈశ్వరార్పణం చెయ్యి. నేను కష్టపడ్డేమిటి, ఈశ్వరుడు అర్పించలేమిటన్నాడు. ఇది ఒక పెద్ద విషయం. ఎంత డగాగా ఉందండి మోసం. కష్టపడ్డది నేను, ఆయన వదిలిపెట్టమంటారు. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ. ఆయన ఎవరండి మధ్య? అదేనా? ఆయన ఎవరంటే నువ్వే. అదే ఉంది. అది తెలుసుకోలేక ఆయన ఎవరో వేరని ఆయన వేరనుకుంటున్నా. ఆయన ఎవరో నువ్వే.